చూసావని అడగచ్చుగా, అబ్బే అలా అడగాడు ఆయన. ఆకాశంలోనూ భూమి మీద చూడనివి నీటిలో చూసావా, ఇంతసేపు ఎందుకు ఉన్నావు అని అడిగితే ఆయన ఇంతకంటే కొంటివాడు, కృష్ణుడు చూశాడుగా అందుకని తెలివితే అట్లా బాగా వచ్చాయట. నీలోన లేని లోకములు ఏ లోకములందు చెప్పరీశ్వర అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఔత్కంఠ్య, ఉత్కంఠతతో అన్నాడు, స్వామి నీలో లేని వింతలు విశేషాలు ఎక్కడుంటాయి అన్నాడు ఆయన. నీలోన లేని లోకములు వింతలు ఏ లోకములందు చెప్పరీశ్వర, ఇంక ఏ లోకములను ఉండవుగాక. నీటన్ నేలన్ నింగిని ఉన్నవే, ఆకాశంలో అయినా భూమి మీద అయినా లేక నీళ్లలో అయినా నీకంటే గొప్ప వింతలు విశేషాలను ఎవరన్నా చూడగలరా? నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మా, అన్ని వింతలు విశేషాలు నీలోనే ఉంటాయి. ఓ మహాత్మా, నువ్వు వింతలకి నిలయం, అంతేకాని నేను నీ విశ్వరూపాన్ని చూశాను అలా. ఇప్పటిదాకా విశ్వరూపం చూపించావు కదా, మళ్ళీ ఇలా అడుగుతామేమి అనకుండా. కృష్ణ, ఎక్కడైనా వింతలుంటాయా విశేషాలుంటాయా నీలో లేకుండా? ఎక్కడ చూసినా నువ్వే అన్నాడు. సర్వాంతర్యామివి అనగానే ఓహో, ఈతను కూడా చమత్కారంగా అంతా నేనే, అన్నీ నన్నే చూశానని అంటున్నాడని గ్రహించి ఇంకా ఆలస్యం అవుతోంది. మనకంటే వెనక అతను కాలినడకన వస్తున్న పిల్లలే ముందెళ్ళిపోయారు. మనం రథంలో వచ్చాం కానీ ఇక్కడ ఆగిపోయాం, కొంచెం తొందరగా పెడదామన్నట్ట. కుందేలు తావేలు పరుగు పందెల్లా తయారయ్యింది, మనం ఆగాం, వాళ్ళు ముందుకెళ్ళారు అనగానే ఈయన మంచి వేగంగా రథం తోలాడు. మళ్ళీ రథం మీద కూర్చొని తొట్లో కూర్చొని రథం తోలాడు. సరిగ్గా ఈ రథము మధురానగర ప్రాకారం దగ్గరకు వచ్చింది. ప్రాకారం అంటే ఆర్చ్ అన్నమాట. అది ఒక పెద్ద తోరణం కట్టారు అక్కడ. ఆ తోరణం మీద మధురానగర ప్రవేశము స్వాగతం అని ఉంటుందన్నమాట. మధ్యలో ఉగ్రసేనుడి యొక్క విగ్రహం ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గరికి రాగానే మీరు చూసారు గుళ్ళ దగ్గర అక్కడ ఆర్చీలు కనబడితే, అలాంటి తోటకు రాగానే అప్పటికే పిల్లలు నందుడు వాళ్ళ బళ్ళు కూడా వచ్చేసాయి. రథం ఆపాడు ఈయన. ఆ లోపలికి వెళ్ళాలంటే కృష్ణుడు అనుజ్ఞ కావాలట, అందుకనే ప్రాకారం దగ్గరే రథం ఆపాడు. ప్రభు, ఏ జన్మలో పుణ్యమో, నా రథంలో నిన్ను తీసుకురాగలిగాను. నిన్ను రథంలో కూర్చోబెట్టి ఆ రథం నడిపే భాగ్యం నాకు నువ్వు ప్రసాదించావు. గరుత్మంతుడు కూడా ఈ భాగ్యానికి నోచుకున్నాడో లేదో తెలియదు, ఎందుకంటే గరుత్మంతుడు మీదెక్కుతావే కానీ రథం నడపడగాయినా అందువల్ల. కానీ నాకు ఆ భాగ్యం ఇచ్చావు, నా వెంట నా వెన్ను వెంబడి నువ్వు ఉన్నావు. సాధారణంగా వెన్ను కాచి రక్షిస్తాననే మాట ఇప్పుడు నిజమయ్యింది, నిజంగా వెన్ను కాచి రక్షిస్తున్నావు, వెనకున్నావు. ఇప్పుడు నాదో చిన్న కోరిక, నా ఇంటికి విచ్చేయుము, నా ఇంటికి విచ్చేయుము, నీ యంగ్రి సరోజ రేణు నికరము శోకం, నా ఇల్లు పవిత్రం బగు శ్రీయుత నీ భటుని పెద్ద చేయందగదే. ఏ ప్రభు, ఒక్కసారి నా ఇంటికి రావా, నా ఇంటికి విచ్చేయుము అన్నాడంతే. ఎంతో వినయంగా కోరుకున్నాడు ఆయన, నా ఇంటికి దయచేయి. ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? నాకు స్వార్థం ఉన్నది, అది స్వార్థమో పరమార్థమో. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావనుకో, నీ కాలి కింద ఉన్న ఇంత పెసరు దుమ్ము నా ఇంట్లో పడుతుంది. ఆ దుమ్ము అంటే లక్ష్మీదేవి, మోక్షలక్ష్మి నాకు వస్తుంది. అందుకని నీ పాదాల కింద ఉన్న దుమ్ము నా ఇంట్లో పడితే నా ఇల్లు ఎంతో పవిత్రమవుతుంది. ఓ లక్ష్మీ వల్లభ, నేను నీ సేవకుణ్ణి, నీ భటుణ్ణి, నీ కింకరుణ్ణి, నువ్వు ఏం చెబితే అది చేసేవాణ్ణి. నా ఇంట్లో అడుగుపెట్టి నా ఇల్లు పవిత్రం చెయ్యవా అన్నట్ట, వినయంగా అడిగాడు. అప్పుడు స్వామి, నిజంగా అయితే మనం ఏమనుకోవాలి, ఎంత విశ్వరూపం చూపించాడు కాబట్టి పిలిచి పిలవగానే వెళ్ళిపోవాలి, అలా వెడతాడేమో అనుకుంటాం. అబ్బే, చెప్పాను ఆయన లీలలు అంతవరకే, నీకు విశ్వరూపం వరకే యోగం. ఇంట్లో అడుగుపెట్టే యోగం ఎప్పట్లో నీకు లేదు, నీ ఇంటికి వచ్చే రోజులు ఉంటాయి, కానీ ఇప్పుడు రాను, ఎందుకు ఏమిటి అనకుండా వెళ్ళిపో. కాబట్టి గురువుగారిని ఎప్పుడైనా మా ఇంటికి రండి అని బలాత్కరించకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎప్పుడు రావాలో ఆయన చూసుకుంటాడు, జగద్గురుడైనా. అందుకని చెప్పేశాడు ఆయన, నాకు ఒక నియమం ఉన్నది, ఎదుకుల విద్వేషణుడై మదమున వర్తించు కంసు మర్దించి భవత్ సదనంబు చూడవచ్చద పొద ఈ స్యందనము గొనుచు పురమునకనగా. ఓ పుణ్యాత్మ, యాదవుల మీద మహాద్వేషంతో ఉన్నాడు నీచుడైన మా మామ కంసుడు, ఆ కంసుడి యొక్క మదం అడగిస్తాను, మదం అడగించి అతన్ని మర్దిస్తాను. చపాతీ పిండిని పూరి పిండిని చూసారా, పటా 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 కొట్టి ముద్ద చేస్తారు, దానికి మర్దించుట అని పేరు అనమాట. వాడిని పిండి కొట్టినట్టు కొట్టేస్తాను. ఆ తర్వాత నీ ఇంటికి ఎప్పుడో ఒకప్పుడు నేనే ఏరి కోరి వస్తాను, నువ్వు పిలవకుండా వస్తాను. పిలిస్తే వస్తేలాగా, పిలవకుండా నా అంతటా నేను వస్తాను. అప్పటి వరకు ఎందుకు ఏమిటని ప్రశ్న వేయకుండా నువ్వు రథం తోలుకుని మీ రాజుగారికి వార్త చెప్పు, మేము నడిచి వస్తాం, ఇక్కడ వరకే రథంలో వస్తాం, ఇక్కడ నుంచి మేము ఆయనకి శత్రువులం, శత్రువు యొక్క రథంలో వస్తే మేము వాడికి రుణపడతాం. నగరంలోకి వచ్చాక ఆ రుణం వల్ల వాడిని చంపాలంటే నాకు కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి, రుణానుబంధం ఉన్న చోట చంపలేను నేను. కాబట్టి వాడిని చంపాలంటే కాలినడకని తిరిగి రాళ్ళు నా కాళ్ళకు గుచ్చుకుంటూ ఉండగా, ఆ క్రోధం పెరుగుతూ ఉండగా, దారిలో వింతలు విశేషాలు చూస్తున్నప్పుడు వీడి భటుల యొక్క అవమానాలు తట్టుకుంటూ ఉండగా ఆ కోపం ఇంకా పెరగ్గా అప్పుడు వాడిని సంహరించాలి. కాబట్టి నువ్వు మారు మాట్లాడకుండా రథం తోలుగుపో అనగానే టక్కున వాళ్ళని కిందకి దింపాడు. ఇంకా రెండో మాట మాట్లాడలేదండి. గురువు ఆయన జగద్గురువు అని నమ్మాడు కదా. ఇప్పుడు గురువు శాసిస్తే ప్రాణమైన ఇమ్మని శాస్త్రం చెబుతున్నది. నీ ప్రాణం ఇచ్చేయి అంటే ఇచ్చేవారు పూర్వం అలా ఉండేవాళ్ళండి, పూర్వం శిష్యులు ఆ మహాత్ములు అలా ఉండేవారు. అందుకని నువ్వు చెప్పినట్టే చేస్తానని నమస్కరించి వెళ్ళిపోయాడు. ఈ రథం తోలుకుంటూ వెళ్ళి ఆ రథాన్ని గుర్రాలని కంసుడి యొక్క గుర్రాల శాలలో రథశాలలోనేమో రథం పెట్టాడు, గుర్రాలు తీసుకెళ్ళి అశ్వశాలలో కట్టేశాడు. కంసుడి పాదాలకు నమస్కరించాడు. ప్రభు, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞని శిరసావహించాను. బలరామకృష్ణుడు తల్లిదండ్రులతో సైతంగా, తండ్రితో సైతంగా, సోదరులతో సైతంగా, పరివారంతో సైతంగా కానుకలు కట్టాలు తీసుకుని వాళ్ళిద్దరూ వచ్చారు. ఇంకా తర్వాత పనులు నువ్వు చూసుకో, నేను వెళ్ళొస్తానన్నట్ట. మంచిది నాయన అని ముక్తసరిగా పంపేశాడు అక్రూరుణ్ణి. ఆ పని అయిపోయిందిగా ఇంకా వేరే థ్యాంక్స్ కూడా చెప్పడు వాడు, వెళ్ళిరా అన్నాడు. ఇక ఎప్పుడు బలరామకృష్ణుని వధిద్దామని ఆయన అనుకున్నాడు. అప్పటికే ఇంచుమించుగా సాయంకాలం 3 గంటల వేళకు అవస్తున్నది. ఆ సమయంలో అప్పటికే అక్కడికి వచ్చిన పిల్లలందరినీ వెంట పెట్టుకుని, పెద్దలారా మీ దారి మీది, పిల్లలం మా బ్యాచ్ మాది, పిల్లలందరూ ఒక గుంపు కదా, మరి మేమంతా 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న వాళ్ళందరం కలిసి నగరం చూసి రాత్రికి ఎక్కడో చోటకి చేరతాం, మీ దారిని మీరు వెళ్ళండి అని అనగా నందాదులు వారి దారిని వారు వెళ్ళారు. ఈ పిల్లల్ని వెంట పెట్టుకుని మధురా నగరం అంతా తిరగడం మొదలెట్టాడు కృష్ణుడు. పరిఖలు చుట్టూత పెద్ద పరిఖ ఉన్నదట, దానికి అగర్త్ అంటారు. పూర్వం నగరంలోకి అడుగు పెట్టాలంటే నగరం చుట్టూత లోతైన గొయ్యి తవ్వి దాంట్లో నీళ్లు నింపేవారు, అందులో ముళ్ళు మొసళ్ళు పెట్టేవారు. ఎందుకంటే కోటలోకి వెళ్ళాలంటే ఈ గొయ్యి దాటి కానీ వెళ్ళలేరు, ఈ గొయ్యి దాటలేరు ఎవరు. ఆ గొయ్యి మించి నగరంలోకి వెళ్ళాలంటే ఇనప వంతెనలు ఉంటాయి, ఆ వంతెనల మించి వెళ్ళాలన్నమాట. శత్రువులు వచ్చినప్పుడు ఆ వంతెన ఎత్తేస్తారు. ఆ వంతెన ఎత్తేస్తే ఈ గోతిలోంచి దిగి అందులోకి వెళ్ళడం చాలా కష్టం, భయంకరమైన మొసళ్ళు ఉంటాయి, ఈ లోపు పై నుంచి ఆయుధాలతో చంపుతారు. అలాంటి పరిఖ, అగర్తలు, కోటలు, కొమ్మలు, పడగలు, పెద్ద పెద్ద 8 అంతస్తులు 12 అంతస్తుల భవనాలట ఆ రోజుల్లో, మంచి శిలలతో కట్టినటువంటి అందంగా తీర్చిదిద్దబడిన భవనాలు, అవన్నీ చూసుకున్నారు. జెండాలు చూశారు, ఇళ్లల్లో నుంచి వస్తున్న సుగంధ ద్రవ్యాలు, వంటకాల వాసనలు, నేతి వంటకాల వాసనలు, బూరెలు, గారెలు, ఇటువంటివి ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలు, వస్త్రాల దుకాణాలు, వీటన్నిటితో ఉన్నటువంటి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయండి అక్కడ చెప్పారు. ఆ రోజులలో 100,000 పైచిలకు వ్యాపారస్తులు అక్కడ ఉన్నారట. అంటే ఆలోచించండి, వీరు ఎన్ని వస్తువులు ఉంటే అన్ని వస్తువులు, అక్కడ లేని వస్తువు ఉండలేదు. గురివింద పూస, సూది దగ్గర నుంచి కత్తి వరకు, మణుల నుంచి మాణిక్యాల వరకు, ఇటు బంగారం, ఇటు వెండి, అన్ని రకాల ధాతువులు, తిరుపదార్థాలు. రాత్రి అర్ధరాత్రి 12 గంటలకైనా అలా తలుపు తడితే అక్కడ ఉన్నటువంటి వైశ్య ప్రముఖులు నేతితో ఘుమఘుమలాడే పదార్థాలు కొత్త వాళ్ళకి వండి పెట్టేవారట. చిల్లర ఎంత తీసుకుని పోయిగా, వ్యాపారంలో కూడా అంత ధర్మం అన్నమాట. ఒక్క కాయిన్ ఇస్తే, ఒక్క కాసు ఇస్తే ఇక్కడ దాకా నేతి పిండి వంటలతో భోజనం పెట్టే మహానుభావులు ఉన్నటువంటి నగరం అని చెప్పారు మధురా నగరం గురించి. అటువంటి మధురా నగరాన్ని చూపిస్తూ పిల్లలతో పాటు తిరిగాడు ఆయన. కరమాశ్చర్య రుచిన్ తనర్చు మధురన్ కాంచన్ విభుండంతటన్. ఎంతో ఆశ్చర్యముగా సంపదలకి నిలయమయ్యున్న పవిత్రమైన మధురా నగరం అంతా తాను చూస్తూ పిల్లలకి, ఇదిగో చూడండి ఇది భవనం, ఇక్కడి ఏనుగుల శాల, ఇది గుర్రాల శాల, ఇది ఆడవాళ్ల శాల, ఇది స్నానాగారం అని అన్ని చూపించాట. ఆ వింతలు చూసి వాళ్ళకి మతిపోయిందిట. ఆశ్చర్యం ఏమిటంటే 11 అంతస్తుల భవనంలోకి కింద ఒక తొట్టులో కూర్చున్నాడు ఒకడు. ఈ తొట్టిని ఒకటి ఇలా తిప్పుతున్నట్టు తాడుతో ఈ తొట్టి పైకి వెళ్ళిపోయింది, అంటే లిఫ్ట్ అనమాట ఆ రోజుల్లో లిఫ్ట్లు. చేత్తో ఇలా తాడు వేసి ఉన్నటువంటి దాన్ని గిర్రని చక్రం తిప్పుతుంటే ఈ చక్రానికి ఉన్న తాడు పైకి తీసుకుపోతే తొట్టులో కూర్చున్నాడు పైకి వెళ్ళిపోతున్నారు. కృష్ణ, మెట్లెక్కర్లేకుండా తొట్టులో కూర్చుని బలెక్కేస్తున్నారే, ఎంత మహిమో అన్నాడు ఒకడు. ఇప్పుడు ఇంకో తమాషా, గర్గభాగవతంలో రాశారండి, ఆయన బాగా చూసి రాశాడు. ఒక ముసలావిడ వీళ్ళ కళ్ళ ముందు తొట్టులో కూర్చుందిట, పై అంతస్తులోకి వెళ్ళిందిట. ఆ ముసలావిడ లోపలికి వెళ్ళిపోగానే ఈసారి అందులోంచి ఓ పడుచోవిడ దిగిందిట. ఓహో, ఇలా అయితే మన ఊళ్ళో ఉన్న ముసలాళ్ళందరినీ తొట్టులో పెట్టేస్తే పడుచువాళ్ళు అయిపోతారేమో అన్నాడు ఒక్కర్రాడు. అంటే వాడికి ఏం తెలియదు కదా, ముసలావిడ పైకెక్కింది, ఇప్పుడు పడుచావిడ దిగింది. వీడేమనుకుంటున్నాడు, ముసలావిడి తొట్లో కూర్చుని పైకెక్కి పడుచుదైపోయిందేమో, ఇలా అనుకుంటే మన ఊళ్ళో ఉన్న ముసలాళ్ళందరినీ పట్టుకొచ్చేద్దువే అన్నట్టు ఒకడు. ఈ విధంగా ఈ ఆశ్చర్యాలని, కొత్త కుర్రాళ్ళు కదండి పాపం, ఎప్పుడు టౌన్ చూడలేదు, సిటీ చూడలేదు, అందుకని పాపం ఆశ్చర్యపోతూ ఎంత బాగుంది అన్నారట. అలా విడుతూ ఉండగా కొంతమంది చాకళ్ళంతా బట్టలు ఉతికి ఇస్త్రీలు చేసి మంచి ఖరీదైన పట్టు వస్త్రాలు, అంచు పంచెలట, మంచి మంచి అంచులు, పెద్ద పెద్ద అంచులు ఉన్నటువంటి పంచెలు, కంచుకాలు అంటే లాల్చీలు, ఇంకా తలపాగాలు, కిరీటాలు, ఇవన్నీ కూడా, గుడ్డలన్నీ కూడా బాగా ఉతికి మెరిసిపోతూ ఉండగా ఇస్త్రీ చేసి రంగురంగుల దుస్తులు మూటలు కట్టుకొస్తున్నారు. దాదాపు 100 మంది ఉన్నారు ఆ చాకళ్ళంతా. వాళ్ళందరికీ ఒక ప్రధాన రచకుడు, నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ముందు మూట వేసుకుని భుజం మీద వస్తూ ఉండగా వెనకాతల తక్కిన వాళ్ళంతా వస్తున్నారు. తెగ తాగేసి ఉన్నారు అప్పటికి, బాగా బట్టలు ఉతికి అలిసిపోయారట. అందుకని ఇక్కడ దాకా వేసేశారు. ఇక్కడ దాకా వేసిన వాడికి ఇంకేం బుర్రయం పని చేస్తుంది? ఆ తాగుడు మేకంలో వస్తువులు కూడా మర్చిపోతూ ఉంటారు వాళ్ళు. అలా పాప వాళ్ళు ఈ పైన ఉన్నటువంటి కండువాలు పాడేసుకుంటూ, మూటలు పారేసుకుంటూ బయలుదేరారట. వస్తూ ఉన్నారట, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. అందులో ప్రధాన రజకుడి దగ్గరికి వెళ్ళాడు. రజకాన్వయాగ్రణి అని పలకరించాడు. వాడేమో అసలే కంసుడంటే ఇష్టపడేటటువంటి, కంసుడికి ఆత్మీయుడైనటువంటి వ్యక్తి, కంసుడికి వాడికి బాగా స్నేహం. ఇప్పుడు కృష్ణుడు కంసునికి విరోధిని విన్నున్నాడు పైగా. దానికి తోడు అసలే కంసమిత్రుడు, క్రూరత్వంతో ఉన్నవాడు, దానికి తోడు లోపల ఇంకో సరుకోటి ఉంది కదా, మరి తెగతాగి ఉన్నాడు. అందుకని ఆ మత్తుతో ఎర్రబడిన కళ్ళతో ఎవడవరా దింభకా అని చూశాట. అప్పుడు కృష్ణుడు ఎంతో ప్రేమగా, అసలు ఆయన ముఖం చూస్తేనే కరిగిపోతారట అంతా, ఆయన ముఖం చూస్తే కటిక వాళ్ళు కరిగిపోతారని రాశారు భాగవతంలో. వీడి కర్మ మరి పూర్వజన్మ కర్మ ఒకటి ఉంటుంది కదా, అందుకని వాడు యగాదిగా ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఉండగా కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, విందులమయీ నరేశ్వరుని వీటికి వచ్చితి మేము, మాకు మా మందలలోన కట్టి కొన మంచి పటంబులు లేవు, నీ ముడిల్ సుందర ధౌత చేలములు శోభిల్లుచున్నవి ఇమ్ము, నిన్ను మేలందెడు తెమ్ము, రాజు దశ అల్లురము ఓ రజకాన్వయాగ్రణీ, ఓ రజకాన్వయాగ్రణి, ఓ రజకశ్రేష్ఠ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, నీకు శుభం కలుగుగాక. మేము కంసమహారాజు గారు ఆహ్వానించగా ఇక్కడికి ఆహూతులమై వచ్చాం, బంధువులుగా వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చాక ఈ నగరాన్ని చూశాక మాకు ఒక విషయం అర్థమైంది. నగరంలో అందరూ మంచి మంచి పట్టు వస్త్రాలు కట్టుకున్నారు, మెరిసిపోతున్న సిల్కు లాల్చీలు కట్టుకున్నారు. ఏ లాల్చీ వేసుకున్నా బాల్చీ తనకు తప్పదనుకో, అయినా వీళ్ళందరూ మంచి లాల్చీలు వేసుకున్నారు, మంచి బట్టలు కట్టుకున్నారు. మేము ముతక బట్టలు కట్టుకున్నాం, పల్లెటూరు వాళ్ళం, మరీ బొత్తిగా శుద్ధ కాటన్ కట్టుకున్నాం, ఖద్దరు బట్టలు కట్టుకున్నాం. నీ ముడిలో అందమైన పట్టు వస్త్రాలు రంగురంగులవి మెరిసిపోతున్నాయి, ఇస్త్రీ చేయబడున్నాయి. అది అంచు వస్త్రాలు చూడగానే మాకు ఆశ కలిగింది, అందుకని కట్టుకోవడానికి అడుగుతున్నాం. కాసిన బట్టలు మాకు ఇవ్వకూడదా? మేమేం సామాన్యులం అనుకోకసమా? రాజుగారికి మేనల్లుళ్ళం, అల్లుడికి మేనల్లుడికి మామగారు వస్త్రాలు ఇవ్వడం సంప్రదాయమే లే. నువ్వు ఇచ్చావనుకో నీకు మేలు కలుగుతుందని అడుగుగా, ఇమ్ము నిన్ను మేలందెడు తెమ్ము అని పరిపరి విధాలుగా ప్రార్థించగా, నిజానికి తక్కిన చాకళ్ళందరూ, వెనకాతున్న వాళ్ళందరూ ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం, ఈ కుర్రాడు అడుగుతున్నాడు ఎంత ముద్దు వచ్చేస్తున్నాడు అని ఆనందంగా అంటున్నారట. కానీ వీడు ఈ నాయకుడు ఉన్నాడే, వాడు బాగా మత్తుతో ఉన్నాడు, ఎర్రబడిన కళ్ళతో ఉన్నాడు, ఆగ్రహంతో ఉన్నాడు. అందుకని వాడు ఏమన్నాడు, పళ్ళు పటపట కొరికి, ఎట్టెట్రా మనుజేంద్రు చాలములు మీకీ పాడియే మేరలు కట్టంబోలు దురే పయోఘృత దిగ్రాసంబులన్ మత్తులయ్యిట్టాడందనిగాక గొల్లలకు మీకి భంగి నోరాడిన్ కట్ట ప్రాణము కోలుపోయదు సుమి కంశోద్ధ తిండింబక. ఒరి కుర్రాడా, ఏమేం వాగుతున్నావురా, ఇందాక అడుగుతూ చూస్తున్నాను, నగరంలోకి అడుగుపెట్టి నీ ఇష్టం వచ్చినట్టు నగర వీధులన్నీ మా అనుమతులు లేకుండా తిరుగుతూ చూస్తున్నావా? టిక్కెట్ లేకుండా చూస్తావు, పైగా ఫ్రీగా ఎగ్జిబిషన్ అంతాను. చూడడమే కాకుండా ఇక్కడికి వచ్చి మా రాజుగారు కట్టుకునే బట్టలు కావాలంటావా? ఈ బట్టలు ఎవరు అనుకుంటున్నావురా, కంస మహారాజు గారు కట్టుకునే బట్టలు, అంతటి మహారాజు గారు రాజాధిరాజు కట్టుకునే బట్టలు కావాలని కోరుతావా? మూర్ఖుడా, నీకు అసలు నోరు ఎలా వచ్చింది? ఇంకొక మాట మాట్లాడేవంటే ఒక్క పిడిగుద్దుతో నేను చంపేస్తాను. ప్రాణం కోల్పోతావు, మా మహారాజు గారి బలం అంటే ఏమిటో తెలుసుకో. మా రాజుదాకా ఎందుకు, నేను కొడితేనే చచ్చిపోతావు. అమ్మమ్మ, ఈ మధ్యన మీకు బాగా పాలు పెరుగు నెయ్యి ఎక్కువైపోయాయిట, అవి తాగి అన్నాడు వాడు. పయోఘృత దధిగ్రాసంబులం, పయహ పాలు ఘురత, నెయ్యి, దధి, పెరుగు వాటితో కూడిన గ్రాసం అన్నం తిని బాగా కొవ్వు ఎక్కి ఇలా పలుకుతున్నారు. కానీ లేకపోతే పల్లెటూరు వాళ్ళు వచ్చి, గబ్బిల ఇలాంటి వాళ్ళు వచ్చి రాజుగారి బట్టలు కట్టుకుంటారా? అమ్మమ్మ, పరుల బట్టలు అడగడమే చిప్పో. మా రాజు సొంబుగై కొన ఏ రాజులు వెరతురెంత, ఎల్లిదమే నీకు ఈ రాజరాజ గృహమున ఈ రాజసమయాల గొల్ల ఏగుము తలగనన్నాడు. వరి గొల్లాడా గొల్లాడా ఒకటి రెండు సార్లు తిట్టిపోయిగా, మా రాజుగారు సొమ్ము తీసుకోవాలంటే రాజాధిరాజులే భయపడతారు, ఈ రాజధానికి వచ్చి ఈ రాజసం టీవీ చూపిస్తావా పో అని పిడికిలి బిగించి ఆగ్రహంతో ఊగిపోతూ తాగుడు వైకల్లో తిట్టగానే వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, ఓహో నీ బలం అంత గొప్పదా అని అమాంతంగా చెయ్యెత్తి ఈ చెయ్యి యొక్క అంచుతోటి ఒక్కసారి మెడ మీద దెబ్బ కొట్టాడు. ఘోర కరాగ్రతలంబున అంటే చేతి యొక్క అంచుతోటి, చెయ్యిలా చాచి అరచెయ్యి దానితోటి ధీరుడు కృష్ణుండు శిరము తెగిపడగొట్టెన్ పౌరుల గుండెలు పొగులగ వీరోద్రేకిన్ మదావివేకిన్ చాకిన్. మదముతో అవివేకంగా ఉన్న తాగుబోతువాడైన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న మూర్ఖాతి మూర్ఖుడై ఉన్న తన మహిమ తెలుసుకోలేకుండా బండబూతులు తిడుతున్నటువంటి వాణ్ణి ఆ రజకాన్వయ్య అగ్రణిని అమాంతంగా మెడ మీద ఒక్క దెబ్బ కొట్టి తల నరికేశాడు. అసలు ఆ దెబ్బకి తల తిక్కింద పడిందిట. కరాగ్ర శబ్దమే కరాటే. ఆయన కరాటే ఫైటర్ ఎవరనుకుంటున్నారు అసలు? నిజానికి కృష్ణ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ కరాటే ఫైటింగ్. అది తెలియక మనం ఇతరులకు అంటగడుతున్నాం. ఆ రోజులో ఈ చేతిలో కొట్టగానే ఇంత బలముగా ఉన్నవాడి తల తెగి కింద పడిందిట. ఇటుకలు పెంకులు పగల కొట్టడం కాదు, వాడి తలకాయని పెంకు ఎగరగొట్టాడు దెబ్బకి. ఈ విధంగా కరాగ్ర తలంతో వాడి తల తెగ్గొట్టాడు అని చెప్పాడు. ఆ రోజుల్లో ఇలా చేతితో యుద్ధం చేసేవాడు కృష్ణుడు. ఇష్ ఇష్ అంటూ అవన్నీ తర్వాత చూపిస్తారు ఇప్పుడు. కానీ మొత్తం మీద ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మడు ఒక్క చేతి దెబ్బతో వాడి తల తెగ్గొట్టి అవతల పారవేశాడు. దాంతో వెనకాతలు ఉన్నవాళ్ళు, మేము చెప్పామా చస్తావురా బట్టలు ఇవ్వరా అంటే వినకుండా అనవసరంగా ప్రాణం కోల్పోయావు, మన తోలికి వస్తాడేమో లే కృష్ణుడు ఎందుకు వచ్చిందని అందరూ మూట్లు అక్కడ పారేసి కకావికలై పారిపోయారు. మొత్తం 100 మంది పారిపోయారు, మూట్లు కింద పడ్డాయి. ఇప్పుడు కృష్ణుడు ఆ మూట్లు విప్పాడు, తనకి నచ్చిన బట్టలు తాను ధరించాడు. బలరాముడికి నల్ల బట్టలు ఇచ్చాడు, ఆయనకి ఎప్పుడు నీలం అంటే ఇష్టంట, రెగ్యులర్గా నలిపేస్తాడు అనమాట. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం, ఒక్కొక్కళ్ళు ఎప్పుడు తెలిపే కడతారు, కొందరు ఎప్పుడు నలిపే కడతారు, ఒక్కొక్కళ్ళు మార్చి మార్చి కడతారు. ఈయన కృష్ణుడు ఎక్కువ పీతాంబరం, ఆయన నీలవస్త్రం కట్టుకున్నాక తక్కిన పిల్లలందరినీ పిలిచి పిల్లలారా కట్టుకోండిరా అని అందరికీ తలకోబట్ట ఇచ్చేసేట. ఇంకా మిగిలిపోయాయి కదా, చాలా మిగిలిపోయాయి. ఆ ఊళ్ళో కూడా కొద్దిమంది ముష్టాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరినీ పిలిచి మీకేం పర్వాలేదు మొహమాట పడకండి, మన సొమ్మే మా మావయ్య సొమ్ము అని శుభ్రంగా ఇచ్చి వాళ్ళు కట్టుకోమన్నట్ట. వాళ్ళు అన్నారు 10 కాలాలు చల్లగా ఉండయ్యా, ఈ ఊళ్ళో ఎప్పుడు ఇంత ముద్ద పెట్టనివ్వలేదు దుర్మార్గుడు, ముష్టెత్తుకునే వాళ్ళని జైల్లో దోసేస్తాడు వాడు, అందుకే హడిలిపోతున్నాం. ఆహా అయ్యా అంత గొప్ప బట్టలు ఇచ్చావు, ఈ బట్టలు కట్టుకుని బంగారపు బొచ్చి పుచ్చుకుని అడుక్కుంటే ఉంటుంది, అక్కడ కూడా దిక్కుమాల బుద్ధి అడుక్కునే బుద్ధి వాళ్ళకి, ఆ బుద్ధి బాగాలేదట. ఈ బట్టలు కట్టుకుని వెడతాం 10 కాలాలంటే బలరాముడు అవి మా కృష్ణుడి యొక్క చేతితో బట్టలు వచ్చాయిగా, ఇంకా మీకు జీవితంలో యాచించే కర్మ ఉండదు పండు అన్నట్ట. వాళ్ళు ఎంతో ఆనందపడిపోయి ఆహా ఏం బట్టలు ఏం బట్టలు అనుకున్నారు. ఈ విధంగా సహజంగా లోకంలో సామెత ఉంది తెలిసిన, ఏమిటో తెలిసిన, అత్త సొమ్ముకి అల్లుడు దానం అని. కానీ ఇక్కడ మామ సొమ్ముకి అల్లుడు దానం. ఈ విధంగా అన్ని దానం చేసి వాళ్ళ ఆనందం ముఖంలో కళ్ళబడుతూ ఉండగా చూసి వాళ్ళని పంపించాడు. వీరంతా వస్త్రాలు ధరించి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ నుంచి కృష్ణుడు బలరాముడు అక్కడ ఉన్న ఒక సాలివాడి దగ్గరికి వెళ్ళారు. నేత పనివాడు, చాలా పరమభక్తుడు ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళారట. ఆయన అరుగు మీద కూర్చుని బట్టలు కుడుతున్నాడు. కృష్ణుడిని బలరాముడిని చూశాడు, శరీరం గగురుపాటుకు గురిగింది, పొంగిపోయాడు, ఆనందం తట్టుకోలేకపోయాడు. కృష్ణ బలరామ ఎన్ని జన్మల పుణ్యమయ్యా, నేనే ఈ బట్టలన్నీ కంసుడికి కుట్టిపెట్టాను, చక్కగా అంచులు కుట్టిపెట్టింది నేనే, లాల్చీలు కుట్టింది నేనే, కానీ మీ బట్టలు చాలా బాగున్నాయి కానీ కుచ్చీడు పెట్టుకోవడం రావడాల, కొందరు పంచి కడతారు కానీ కుచ్చీడు సరిగ్గా పెట్టుకోలేరట. కృష్ణుడు కుచ్చీడు పెట్టుకోలేడా, ఈ అవకాశం ఆ పద్మశాలికి ఇద్దామని. అందుకని ఏం చేశాడనమాట, కుచ్చీళ్ళు సరిగ్గా పెట్టుకోకుండా వచ్చాట. అబ్బే ఇక్కడ పంచి బాగాలేదు అని దగ్గరికి తీసి ఆ కుచ్చీళ్ళు పెట్టి చక్కగా కుట్టి అలంకారం చేసి 100 కండెలు మెళ్ళలో వేశాట. అప్పుడు కృష్ణుడు మెచ్చుకున్నాడు. నీకేం కావాలని అడిగాడు. ప్రభు నాకేం కావాలి, నాకేం వద్దు, నీ అనుగ్రహం చాలన్నట్ట. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడు. నేను ఎవరి దగ్గరన్నా ఏదన్నా పుచ్చుకుంటే వాడికి ఏదో ఒకటి ఇవ్వాలి, ఇందాక ఒక చాకలాయన్ని కొట్టాను వాడికి మోక్షం ఇచ్చాను, ఎందుకో తెలిసినా వాడు పూర్వజన్మలో సీతాదేవి గురించి అభాండం వేసి ఇన్ని జన్మలుగా నరకం పొందుతున్నవాడు. అసలు రహస్యం అది ఇప్పుడు చెప్పాడు ఆయన. వాడు ఈ జన్మలో పాపం కదటది, సీతారాములు ఇద్దరు వ్యవహారంలో పలికినటువంటి ఆ రజకుడే మళ్ళీ జన్మెత్తాడు. వాడు మామూలు వాడు కాదు, కరాళకంఠుడు అని ఒక రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుడు చాకలి వేషం వేసుకుని సంవత్సరం పాటు లంకలో ఉన్న సీతని తెచ్చి ఏలుకుంటున్న రాముడు ఒక మనిషేనా అని ఆనాడు అవాండం వేయడంతో సీతారాములు విడిపోయారు కదా. ఆ పాపం వల్ల ఎన్నో జన్మలు ఎత్తి 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 ఆ పాప ప్రాయశ్చిత్తం లేక అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు కృష్ణుడు, ఆ పాపం పోవడానికి తన స్పరిశతో వాడిని నరికి వెంటనే వాడికి పాపాలు పోగొట్టి స్వర్గం ఇచ్చాడు. కృష్ణుడు చంపాడంటే స్వర్గం అండో, అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడు రుణాలు అట్టే పెట్టుకోడు. ఆయనకి స్వర్గం ఇచ్చాను, నువ్వు పరమభక్తుడివి కాబట్టి నీకేదో ఒకటి ఇవ్వాలి కదా అని చేత్తో ఇలా తాకెట్ట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, కారుణ్యంబునవ ఆనిగై కొని అలంకారంబుగా వించి శృంగారోదంచిత దిగ్గజేంద్ర కలభాకారంబులంబుల్చిరాసూరుల్ వాయకుడంత మాధవుడంత వాయకుని శుశ్రూషం ప్రసన్నాత్ముడై సారూప్యంబును లక్ష్మియున్నసగినైశ్వర్యాది సంధాయియై. ఆయన ఇచ్చినటువంటి బట్టలు ఆ చేసిన అలంకారం అన్నీ పుచ్చుకుని ఇప్పుడు సంతోషించి ఏం చేశాడు ఆయన, నీకు ఈ రోజు నుంచి ఒక అపూర్వమైన రూపం ఇస్తున్నాను, నా రూపం వంటి రూపం కావాలని అందరూ కోరుకుంటారు. ఇదిగో నేను నీ చేత్తో నిన్ను తాకాను, ఈ క్షణం నుంచి అచ్చం అలాగే ఉంటావు, దానికి సారూప్యము అని పేరు. ఆ రోజు నుంచి ఆ శాల్యతను ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడు వచ్చాడు అనుకునేవారట అంతా, శ్రీకృష్ణుడే అయిపోయాడు ఆయన. ఇదొకటే కాదు, నువ్వు నా మెడలో నూలు గండెలు వేసావు అందుకని లక్ష్మినిచ్చాను, అధికారం ఇస్తున్నాను, శరీరం విడిచిపెట్టాక శాశ్వత వైకుంఠం ఇస్తున్నాను. అంటే భగవంతుణ్ణి ప్రేమతో సేవిస్తే అంతమోక్షం, ద్వేషంతో సేవిస్తే స్వర్గాది లోకాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఆ విధంగా ఆ నేత పని వాడిని అనుగ్రహించి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. ఒక పూల కొట్టు దగ్గరికి వెళ్ళాడు. మాలాకారుడు అతను మాలలు కట్టుకుంటూ ఇలా దండలు కడుతూ రోజును కంసుడికి పంపిస్తూ ఉంటాడట. ఆయన అరుగు మీద కూర్చుని పువ్వుల దండలు కడుతున్నాడు. ఇంతలో కృష్ణుడు బలరాముడు పిల్లలతో అక్కడికి రాగానే ప్రభు ఆగండి అన్నాడు. అద్భుతంగా బట్టలున్నాయి, అంచులు బాగున్నాయి, కుచ్చిళ్ళు బాగున్నాయి, అలంకారం అంతా బాగుంది, కానీ ఒక్కటి ఒక్క లోటు, మెడ బోసిగా ఉంది, మెడలో దండలు లేవు, వనమాల లేకపోతే ఎలాగా. అందుకని నేను కొత్త కొత్త దండలు కట్టాను, ఈ దండలు వేసుకోండి అని వాళ్ళని అరుగు మీద కూర్చోబెట్టి, పాపం పేదవాడు అరుగు అది గుడిసె అరుగు, ఆ అరుగు మీద కూర్చోబెట్టి, నగరాల్లో కూడా గుడిసెలు ఉంటాయండో, స్లమ్ ఏరియా అంటారు కదా, స్లమ్ ఏరియా మధురలో కూడా ఉందన్నమాట, పాపవాడు కొంచెం పేదవాడు అయినా సరే అరుగు మీదే కూర్చోబెట్టి మెడలో పూల దండలు వేసేట. ఆహా, అప్పుడు శ్రీకృష్ణుడు వనమాలిక విరాజిత విశాల వక్షుడయ్యాట. అమల కమల దళలోచన భవమోచన హే, అమల కమల దళలోచన భవమోచన హే, త్రిభువన భవన నిధాన, త్రిభువన భవన నిధాన, జయ జయ దేవ హరే హరే, జయ జయ దేవ హరే. శ్రిత కమల కుచ మండల ధృత కుండల హే, శ్రిత కమల కుచ మండల ధృత కుండ. మళ్ళీ రేపు కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.